ఇరవై మూడవ అధ్యాయం. గురుభక్త లీలా దర్శనం. గురువు, భక్తుడు, వీరిలోని ఖేళ లేదా క్రీడా దర్శనం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. వాస్తవానికి జీవాత్మ మూడు గణాలకి అతీతుడు. అయితే మాయతో మోహితుడై తన త్రికాలాబాధిత అస్తిత్వరూప తత్వజ్ఞాన ఆనందాలతో యుక్తమైన పరమేశ్వర స్వరూపాన్ని అతను విస్మరిస్తాడు. తనని దేహమని అనుకుంటాడు. అప్పుడా దేహాభిమానంతో సర్వాన్నీ చేసేవాణ్ణి నేనే, అనుభవించేవాణ్ణి నేనే అని అనుకుంటాడు. దానివల్ల తన వెంటపడిన గొప్ప సంకటాలకు బాధపడిపోతాడు. దానిలోనుంచి బయటపడే మార్గం అతనికి దొరకదు. ఆ సంకటాలను దూరం చేయగల మార్గం గురుచరణాల పట్ల ప్రేమపూర్వక భక్తిని కలిగి ఉండటమే. శ్రీ సాయి సమర్థులు నానా రకాల చమత్కార ఖేళలను ఆడి చూపగల సాక్షాత్తు శ్రీకృష్ణుడే. తమ భక్తుని తన ఖేళ అనే ఆనందంలో లీనంచేస్తారు. మేము ఆయన్ని అవనిపై అవతరించిన ఈశ్వరునిగా భావిస్తాం. ఎందుకంటే ఆయన లక్షణాలన్నీ అలాగే ఉంటాయి. అయితే ఆయన మీ బందా అల్లా చియా పదరి, నేను పరమేశ్వరుని ఇంటి సేవకుణ్ణి అంటుండేవారు. స్వయంగా ఈశ్వరుని అవతారమే అయినప్పటికీ లోకరీతితో వ్యవహరించాల్సిన పద్ధతిని ఆయన స్వయంగా చక్కగా తమ ఆచరణలో చూపేవారు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి లోకంలో శుద్ధ ఆచరణను నిలిపి ఉంచాలని దానికే ఆయన ప్రాధాన్యతనిచ్చి ప్రాచుర్యం కలిగించారు. ఆయన తమను ఎవరితోనూ ఏ విధంగానూ పోల్చుకునేవారు కాదు. ఎవరినీ అలా చేయనిచ్చేవారు కాదు. సకల చరాచర వస్తువుల్లోనూ సర్వవ్యాపకంగా ఉన్న పరమేశ్వరుణ్ణే చూసేవారికి అల్పత్వమే శోభిస్తుంది. ఎవరినీ ఆయన తిరస్కరించేవారు కాదు. ఎవరినీ తేలికగానూ నీచంగానూ చూసేవారు కాదు. సర్వప్రాణిమాత్రుల్లోనూ పూర్ణ చైతన్యయుక్త పరమేశ్వరుణ్ణే ఆయన చూస్తూ ఉండేవారు. స్వతహాగా ఎప్పుడు అనల్ హక్, నేనే పరమేశ్వరుణ్ణి అని అనేవారు కాదు. నేను పరమేశ్వరుడికి పాదదాసుణ్ణి, నేనొక పేదను. యా దేహక్, పరమేశ్వరుని స్మరించేవాణ్ణి అని అంటూ నిరంతరం అల్లా మాలిక్, పరమేశ్వరుడే జగత్తుకి సర్వశ్రేష్ఠ యజమాని లేదా నియంత అని జపిస్తూ ఉండేవారు. మహాత్ముల జాతిని బట్టి, వారు వ్యవహరించే తీరుని బట్టి, వారి ఆహారాన్ని బట్టి వారి స్వరూపాన్ని అవగాహనకు అందించలేము. వారు వీటన్నిటికీ అతీతంగా ఉంటారు. మందబుద్ధులైన ప్రాణులను ఉద్ధరించటానికి, ఇతరులకు ఉపకారం చేయటానికి మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. ఇది పరమేశ్వరుని కృపే అనాలి. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉండటం వల్లనే సుఖ సంతోషాలను పొందటానికి మహాత్ముల గురించి వినాలన్న కోరిక మనసులో ఉత్పన్నమవుతుంది. ఓసారి యోగాభ్యాసం చేసే ఓ వ్యక్తి నానాసాహెబ్ చాందోర్కర్ని వెంట పెట్టుకుని బాబా దర్శనం కోసం మసీదుకొచ్చాడు. అతను పతంజలి అనే పేరుగల ప్రాచీన ఋషి. ఇతర యోగులు శోధించి పెట్టిన యోగశాస్త్రాన్ని సమూలంగా అభ్యసించాడు. అయితే యోగశాస్త్రంలోని అనేక రకాల విచిత్ర అనుభవాలను పరీక్షించి చూస్తున్నప్పుడు సమాధి మాత్రం ఒక్క క్షణంసేపైనా అతనికి కలుగలేదు. సాయి మహారాజు శ్రేష్ఠ యోగి, ఆయనకు నాపై కృప కలిగితే నా సందేహం పటాపంచలైపోతుంది, నాకు సమాధి నిశ్చయంగా కలుగుతుంది అన్న భావాన్ని మనసులో పెట్టుకుని అతను సాయిబాబాను దర్శించటానికి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు సాయిబాబా ఉల్లిపాయ నంచుకుని రొట్టె తింటూ కూచున్నారు. బాబా పాచిపోయిన రొట్టె, ఎండిపోయిన ఉల్లిపాయనను నోటి ముందు పెట్టుకోవటం చూసి ఈయన నా ఆశంకను ఎలా తీరుస్తారు అని ఆ యోగాభ్యాసం చేసేవాడికి గొప్ప సందేహం కలిగింది. యోగాభ్యాసం చేసేవాడికి సంశయం కలిగిన మాట నిజమే కాని సాయిబాబా సర్వజ్ఞులు. ఆయన ఇలా అన్నారు, నానా, ఉల్లిని జీర్ణించుకోగలవారే తినాలి. ఎవరికి దాన్ని బాగా జీర్ణించుకోగల శక్తి ఉందో వారే హాయిగా తినాలి. ఉల్లిపాయ తామస ప్రవృత్తిని, అంటే సోమరితనం, బుద్ధికి జడత్వం మొదలైన వాటిని ఉత్పన్నం చేస్తుంది. కనుక యోగ సాధనలో దాన్ని వదిలేయాలంటారు. అయితే ఎవరు యోగ సాధనకు చివరి మెట్టో, యోగ్యాయోగ్యమైన పదార్థాలను తినటం వల్ల ఎవరి మనసు మీద లేదా శరీరం మీద ఏ విధమైన పరిణామము కలగదో వారే దాన్ని హాయిగా తినాలి. బాబా అన్న ఈ మాటలు విని యోగాభ్యాసం చేసే అతను మనసులో సిగ్గుపడ్డాడు. సరళము శుద్ధము అయిన మనసుతో బాబాని శరణన్నాడు. సరే, తరువాత బాబా తమ ఆసనంపై కూర్చున్నప్పుడు ఆ యోగాభ్యాసం చేసేవాడు మనసులో ఏ విధమైన సంశయాన్ని పెట్టుకోకుండా బాబా వద్దకొచ్చి కూర్చున్నాడు. బాబాని దక్షతతో ప్రశ్నించి సంశయాలకు సమాధానాలు పొంది విభూతిని, ఆశీస్సులను తీసుకుని ఆనందం పొంగిపొర్లే మనసుతో తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే బాబా కథలను భక్తులు భక్తిభావంతో వింటే వారి బాధాకరమైన వ్యాధులు, వివేకబుద్ధిని నాశనం చేసే గొప్ప అరిష్టాలు నశించిపోతాయి. మురికి నీటితో నిండి ఉన్న గుంట ఎంతో చిన్నదిగా విపరీతమైన దుర్వాసనతో ఉన్నప్పటికీ పంది అందులోనే దొర్లుతూ నిస్సంశయంగా దాన్ని అత్యంత శ్రేష్టమైన సుఖంగా భావిస్తుంది. మానవుడి జీవాత్మ, చిలుకల పద్ధతి కూడా అదే. ఒకరు శరీరంలో ఉంటే మరొకరు పంజరంలో బంధించబడి ఉంటారు. చిలుకకి స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నప్పటికీ దానికి పారతంత్రతే బావున్నట్లనిపిస్తుంది. బావిలో ఉండే కప్పలాగా ఆ చిలుకకి పంజరంలోనే తనకు పూర్తి సుఖమున్నట్లనిపిస్తుంది. దానికి స్వాతంత్రంలో ఉన్న సుఖం గురించి తెలియనే తెలీదు. విషయాలలో ఆసక్తుడైన జీవాత్మ కూడా అలాగే ఉంటాడు. నా పంజరం ఎంత బావుంది, అందులోని బంగారు కమ్మీపై తిరగటం ఎంత బావుంది, తలకిందులుగా అయినప్పటికీ బావుంటుందది. ఆ బంగారు కమ్మీ నుంచి నా పాదాలని కొంచెం కూడా వదిలిపెట్టకూడదు. పంజరం నుంచి బయటకు పోతే ఈ సుఖం నాకు దొరకదు. దానిమ్మ గింజలు, నాకెంతో ఇష్టమైన మిరపకాయల ఆహారం నాకెక్కడ దొరుకుతుంది, నేనే నా సుఖాన్ని పోగొట్టుకున్నదాన్నవుతాను. అయితే ఆ చిలుకకు సరైన సమయంలో అసంకల్పితంగా సందర్భం కలిసొస్తుంది. ప్రేమ దాన్ని తడుతుంది. అలా తట్టగానే ఆ సామర్థ్యంతో శక్తిపాతం, అంటే గురువు శిష్యునికిచ్చే తమ మంత్రబలం, దాని కనుపాపలు తెరుచుకుంటాయి. అది పంజరంలోంచి జారుకుంటుంది. బయటకు వెళ్ళాక రెక్కలు విప్పుకుని హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. దాన్నెవరు ఆపగలరు? విశాలమైన జగత్తు దాన్ని ఆహ్వానిస్తుంది. దానిమ్మ, జామతోటలు మనసారా లభిస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటానికి విడుదల లభిస్తుంది. అది ఆ నిజమైన స్వాతంత్రంలో ఉన్న ఆనందాన్ని దోచుకుంటుంది. ఆ జీవాత్మకు కూడా అలాంటి స్థితే ఉంటుంది. ఈశ్వరుని కృప, గురువుతో కలయిక, ఈ రెండూ ప్రాప్తిస్తే సంసార బంధనాల నుంచి ముక్తి, స్వాతంత్రంలో ఉన్న ఆనందానుభవం, ఈ రెండూ అనుభవంలోకొస్తాయి. ఇప్పుడు శ్రద్ధాప్రవృత్తి ఉన్న మీ భావిక శ్రోతలంతా శుద్ధ ప్రేమతో రసభరితమైన కథను ఓ క్షణంపాటు వింటారా? గత అధ్యాయంలో ఓ చమత్కారం జరిగింది. మిరీకర్ చితళీకి వెళ్లేటప్పుడు బాబా శ్యామాని వెంట ఇచ్చి పంపించారు. సాయి సమర్థులు పొడవాటి వాడి నుంచి, అంటే పాము నుంచి భవిష్యత్తులో రాబోయే కష్టాన్ని తెలుసుకుని మిరీకర్కి సమయానికి సూచించి జాగ్రత్త పడేలా చేశారు. కేవలం జాగ్రత్త పడేలా చేయటమే కాదు, ఆ సంకటాన్ని నివారించటం కోసం ఉపాయం కూడా ఆలోచించారు. మిరీకర్ వద్దంటున్నా కూడా మాధవరావుని బలవంతంగా వెంట పంపించి ఆ కష్టం నుంచి అతన్ని రక్షించారు. ఆ ప్రకారంగా భక్తులకి శ్రేయస్సు కలిగించటం కోసం నిరంతరం తత్పరులై ఉండే బాబా బాళాసాహెబ్ మిరీకర్ని గండం నుంచి తప్పించి అతనికి ఓ విచిత్ర అనుభవాన్ని కలిగించారు. అంతకన్నా శ్యామాస్థితి చూడండి. అతనికైతే హఠాత్తుగా పాము కాటేయటంతో అసలు బతుకుతాడన్న ఆశే లేదు. అయితే బాబా దాన్నించి అతన్ని రక్షించారు. బాబా చేసిన ఆ లీలను కూడా శ్రోతలకు మొదట చెప్తాను. పాము కాటేసినప్పుడు బాబా చేసిన ఉపాయం చూడండి. సంధ్యాకాలంలో సుమారు 7 గంటలకు మాధవరావు చేతి చిటికన వేలుని పాము కాటేసింది. అక్కడ ఆ భాగం విషం వల్ల మండసాగింది. వేదన సహించరానిదైంది. ప్రాణం పోయే సమయం వచ్చిందని మాధవరావు భయపడి మనసులో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రగా కందిపోయింది. ఆప్తులు, స్నేహితులు అందరూ పోగయ్యారు. ప్రాణం సంకటంలో పడిపోయింది. అప్పుడు విరోబా వద్ద, అంటే విరోబా అని ఒక శంకరుని స్థానం ఉంది, పాము కాటు వేసిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడితే అది తగ్గిపోతుందని ఓ నమ్మకం, అక్కడకు పద అన్నారు. మాధవరావు పెదనాన్న కొడుకు నానాసాహెబ్ నిమోంకర్ కూడా ముందుకొచ్చి విభూతి తీసుకుని పో అన్నాడు. అయితే మాధవరావు మసీదు వైపుకి పరిగెత్తాడు. అప్పుడు బాబా ఏం చేశారో చూడండి. బాబా దృష్టి అతనిపై పడగానే బాబా చేసిన చమత్కారం చూడండి. బాబా అదే పనిగా అతన్ని శాపనార్థాలు పెట్టసాగారు. మాధవరావుని పైకి మసీదులోకి రానివ్వలేదు. భట్టు, మెట్లెక్కవద్దు, ఎక్కితే ఖబర్దార్, పో, వెళ్ళిపో, కిందకి దిగు అని పెద్దగా అరిచారు బాబా. ఎప్పుడూ లేనంతగా కోపగించి ఊహించలేనంతగా మండిపడ్డారు. మాధవరావు దిగ్భ్రాంతి చెందాడు. బాబా నన్నిలా కఠోర శబ్దాలతో ఎందుకు తిడుతున్నారు అని మాధవరావు బాగా భయపడ్డాడు. అతనికేమీ తోచలేదు. అతని ధైర్యం సడలిపోయింది. అతను కింద కుప్ప కూలిపోయాడు. ఈ ప్రకారంగా తనపై దేవుడే కోపించటం చూసి మాధవరావు మనసుకి ఎంతో భీతి అనిపించింది. ఇప్పుడు అన్ని ఉపాయాలు అయిపోయాయి. ఈ రకంగా కోపించే బాబా ప్రవృత్తి చూసి భయపడకుండా ఎవరుంటారు? అలా ఆపకుండా తిడుతుంటే మాధవరావుకి ఆ సందర్భం భయంకరంగా అనిపించింది. మసీదు నాకు పుట్టిల్లు. నేను సాయిబాబా కడుపున పుట్టిన బిడ్డనై ఉండగా ఈరోజు ఈ కొడుకు మీద ఇంత అనివార్యంగా ఆయన ఎందుకు కోపిస్తున్నారు? సర్పం కాటేసింది. ఈ విషయాన్ని తల్లితో కాక మరి ఎవరితో మొరపెట్టుకోవాలి? ఇదే న్యాయం? ఆమె కాళ్లతో తన్నేస్తే పిల్లవాడు దీనంగా అవకుండా ఉంటాడా? చిన్నపిల్లవాడికి తల్లితో ఉండే అనుబంధం లాంటిదే మాధవరావుకి బాబాతో ఉండే అనుబంధం. ఈరోజు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? తల్లే కోపంతో వదిలేస్తే పిల్లలను ఎవరు చూసుకుంటారు? మాధవరావు తాను బతుకుతానన్న ఆశకి నీళ్లొదిలేశాడు. కానీ కొద్దిసేపు గడిచి బాబా శాంతించిన తర్వాత మాధవరావు ధైర్యం చేసి పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, ధైర్యం వదలకు, మనసు కష్టపెట్టుకోకు, నీవు బాగవుతావు, చింతను వదిలేసేయి, దయాళు ఫకీరు నిన్ను కాపాడుతారు, ఇంటికి పోయి హాయిగా కూచో, ఇల్లు విడిచి బయటికి పోకు, భయపడకుండా మనసు నిశ్చింతగా చేసుకుని కూచో, నాపై విశ్వాసం పెట్టు. తర్వాత మాధవరావు ఇల్లు చేరుకున్నాక బాబా తాత్యా కోటే పాటిల్తో అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కోమని ఇలా కబురు పెట్టారు. నిద్రపోవద్దని అతనితో చెప్పు, ఇంట్లోనే తిరుగుతూ ఉండమను, తినాలనిపిస్తే హాయిగా తినమను, కాని నేను చెప్పింది మాత్రం విచారపూర్వకంగా తప్పకుండా పాటించమని చెప్పు కాకాసాహెబ్ దీక్షితుతో కూడా ఆ రాత్రి మళ్లీ ఇలా అన్నారు. అతనికి నిద్ర తెరలొస్తాయి, కానీ నిద్రపోనీవద్దు. సరే, అలా ఆ జాగ్రత్తలు పాటించేసరికి అతని బాధలు దూరంగా పోయాయి. చిటికెన వేలికి విషపు బాధ మిగిలి ఉన్న మాట నిజమే, కానీ అది కూడా తర్వాత బాగైపోయింది. కారుణ్యమై సాయి జనని భక్తులపై కృపచూపటానికి వ్యాకులం చెందుతుంది. భయంకరమైన ఆ గండం గడిచింది. భట్టు పైకెక్కవద్దు అన్న బాబా మాటల ప్రతాపం ఏమిటో బాబా మాధవరావుకి చూపించారా? లేదు, ఆ మాటలు మాధవరావుని ఉద్దేశించినవి కావు. అవి పాముకాటుతో ఎక్కే విషానికి కఠిన ఆజ్ఞ. ఎక్కావంటే కబడ్దార్ అన్న సాయినోటి నుంచి వచ్చిన ఈ తీవ్రమైన ఆజ్ఞను విని విషం పైకెక్కటం ఆగిపోయింది. అది ఆ తరువాత పైకెక్కలేదు. ఇంతేకాదు, "పో, వెళ్ళిపో, కిందికి దిగు" అన్నవి పంచాక్షరీలు. సాయి పంచాక్షరీ మంత్రంతో ఆ విషం వెంటనే కిందికి దిగిపోయింది. లోకంలో వాడుకలో ఉన్న మాంత్రిక లేదా పంచాక్షరి భూత పిశాచాలను పోగొట్టడం కోసం పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించేవాళ్లకు అవసరమైన ఇతర సాధనలతో పనిలేకుండా భక్తులను రక్షించే సాయి వాళ్ల సంకటాలను నానా పద్ధతుల్లో నివారించేవారు. ఏ మంత్రమూ ఉచ్చరించనూ లేదు, బియ్యాన్ని నీటిని మంత్రించనూ లేదు, నీరు చిలకరించలేదు. అయినప్పటికీ విషం ఎలా దిగిపోయింది? మహాత్ముని నోటి నుంచి బయటికొచ్చిన కేవల శబ్దాలతో మాధవరావుకి బాగా తగ్గిపోయింది. ఇది చమత్కారం కాదా? మహాత్ముల కృపకి అంతులేదు. గత అధ్యాయంలో సూచించబడిన రసభరితమైన అద్భుతమైన కథను ఇప్పుడు శ్రోతలు చక్కగా శ్రద్ధపెట్టి మొదట్నుంచి చివరి వరకు వినండి. గడిచిన అధ్యాయంలో వర్ణించిన కథ కన్నా ఈ కథ విశేషమైనది. సాయిబాబా లీలల గురించి చెప్పటం జరుగుతుంది. ఈ రసభరితమైన కథ విన్న తరువాత గురువు మాటలు మనసుపై కలిగించే ప్రభావం దృఢంగా ఉంటుంది. మంచి చెడు కర్మలు చేయటం లేదా ఏ రకమైన కర్మనూ చేయకుండా హాయిగా ఉండటం, వీటన్నిటిలోనూ ఉండే కర్తృత్వం నశించిపోయి గురుచరణాల్లో శ్రద్ధ కలుగుతుంది. మాయని నశింపచేసుకోవటానికి అత్యంత సులభమైన ఉపాయం హృదయంలో సాయి చరణాలను ధ్యానం చేయటమే. ఇదే సంసారాన్ని తరించటానికి ఉపాయం. సంసార భయం చాలా గొప్పది. ఈ బాధాకరమైన పరిస్థితి మాయవల్లే ఉత్పన్నమవుతుంది. సాయిబాబా కథను వినటంతో అది చిన్నాభిన్నమైపోయి శాశ్వతానందం ప్రాప్తిస్తుంది. ఓసారి షిరిడీలో కలరా వ్యాపించింది. గ్రామస్థుల మనసుల్లో భయమేసింది. దండోరా వేసి గ్రామంలోని రహదారులన్నీ మూసేశారు. కలరా బాగా వ్యాపించిపోయింది. గ్రామస్థులు చాలా భయపడ్డారు. ఇతర గ్రామాలకు చెందిన గ్రామస్థులు గ్రామంలోకి రాకూడదని సమస్త పనులు వ్యాపారాలు ఆపేశారు. కలరా సమసిపోనంత వరకు ఎవరూ గ్రామంలో మేకను చంపకూడదని, గ్రామ సరిహద్దులు దాటి గ్రామంలోకి ఏ బండిని రానీయకూడదని, అలా ఆ నియమాలను అందరూ పాటించసాగారు. గ్రామస్థులకు దేవతల పట్ల ఉన్న అమాయక విశ్వాసం బాబా మనసుకి అసలు నచ్చలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇది మిథ్యాకల్పన. ఇది నిజంగా లోకుల అజ్ఞానమే. అక్కడ గ్రామస్థులు ఆ నియమాన్ని కఠినంగా అమలుపరచటం, ఇక్కడ బాబా దాన్ని ఉల్లంఘించటం ఎలా జరిగిందో ఆదరపూర్వకంగా వినండి. గ్రామ పంచాయతీ వారి ఈ నిర్ణయాన్ని గ్రామస్థులు పూర్తిగా పాటించారు. నియమాన్ని ఏమాత్రం భంగం చేసినా దానికి పరిహారం చెల్లించి విడుదల కావాలి. బాబాకి దండన గురించి భయం లేదు. ఆయన సదా సర్వదా నిర్భయంగా ఉండేవారు. హరిచరణాల్లో మనసుని లయం చేసిన ఆయన్ని జయించటం కష్టం. ఆయన కలికాలాన్ని కూడా జయించారు. ఒకసారి బయటి గ్రామం నుంచి కట్టెలతో నిండి ఉన్న ఓ బండి గ్రామ సరిహద్దుకొచ్చింది. దాంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామస్థులు తమలో తాము దెబ్బలాడుకోసాగారు. వంట చేసుకోటానికి అక్కడ కట్టెలకు కరువు ఏర్పడిందని గ్రామస్థుల మనసుకి బాగా తెలుసు. అయినా నియమాన్ని ఉల్లంఘించటం మంచిది కాదని వాళ్లందరూ తికమకపడసాగారు. బండివాడి వద్దకు వెళ్ళి వారు అతని బండిని వెనక్కి తిప్పి పంపబోయారు. ఈ విషయం బాబాకు తెలిసి ఆయన అక్కడికొచ్చారు. తాము బండి ముందు నిలబడిపోయారు. బండివాడికి ధైర్యం వచ్చింది. గ్రామస్థుల పట్టుదల సడలిపోయింది. బండిని గ్రామ సరిహద్దులోకి తెచ్చారు. అక్కడి నుంచి బాబా దాన్ని సభామంటపం దగ్గరికి తెప్పించి బండిని ఖాళీ చేయించారు. ఇంత జరుగుతున్నా ఎవరి నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. అది గ్రీష్మం, ఎండాకాలం గాని, శరత్కాలం, చలికాలం గాని, హేమంతకాలం గాని, వర్షాకాలం గాని, వసంత ఋతువు కాని, బాబా పవిత్ర ధుని మాత్రం అహోరాత్రులు వెలుగుతూనే ఉండేది. ఏమిటి బాబా పెట్టుకున్న ఈ విచిత్ర నియమం? అగ్నిహోత్రి. ఉదయం సాయంత్రం శాస్త్రోక్త విధితో హోమం చేసి అగ్నిని నిరంతరం రక్షించే నియమాన్ని పాటించే బ్రాహ్మణుడు అగ్నిహోత్ర నియమం ఎలా ఉంటుందో బాబా పవిత్ర ధుని అలా అహోరాత్రులు మండుతూ ఉండేది. కేవలం ఈ ధునిని వెలిగించటానికే కట్టెల మోపును కొని ఎదురుగా సభామంటపం గోడ దగ్గర కుప్పపోసి బండిని ఖాళీ చేయించేవారు. సంత రోజున బాబా గొప్ప ఆలోచనతో కట్టెల మోపులను పోగుచేసి ఉంచేవారు. ఇరుగు పొరుగువారి కళ్ళన్నీ వాటిపైనే ఉండేవి. తమకు లాభం ఉన్నచోట నిర్లక్ష్యాన్ని లేదా అమాయకత్వాన్ని ఎవరూ కొంచెం కూడా చూపించరు. స్వార్థపరులైన లోకులు మొదటే బాధాకరంగా ఉంటారు. సభామంటపానికి తలుపుల్లేవు, అందువల్ల వారికి బాగా అవకాశం లభించేది. అలా కట్టెలతో అవసరం ఉన్నవాళ్లకి, దొంగలకి, ఇద్దరికీ సమానమైన లాభం కలిగేది. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి గొప్పదనాన్ని ఎలా వర్ణించగలను? బయటకు చూడ్డానికి ఆయన భయం కలిగించేలా లేదా కఠినంగా కనిపించినప్పటికీ ఆంతర్యంలో ఆయన ఎంతో మృదువుగా, ప్రశాంతంగా ఉండేవారు. వారి గొప్పతనానికి పరిమితి లేదు. వాణి తన అభిమానాన్ని వదిలేసి నమ్రతతో ఆయన చరణాలకు వందనం చేసినప్పుడే ఆ గొప్పతనాన్ని వర్ణించగలుగుతుంది. సరే, విశ్వంభరుడు, సర్వవ్యాపకంగా ఉండే పరమేశ్వరుడు సకల చరాచర వస్తువుల్లో వ్యాపించి ఉంటాడు. ఆయన్ని సదా సర్వదా గుర్తుపెట్టుకునేవారు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు. స్వయంగా పరమాత్ముడు సకల దృష్టిలో అన్ని దిశల్లోనూ వెనక ముందు పూర్తిగా నిండి ఉన్నాడు. అది తెలిసినందువల్ల ఎవరినైనా వక్రదృష్టితో చూడటం ఆయనకి ఎంతో కష్టమయ్యేది. దేహంలో పూర్ణ వైరాగ్యం ఉన్నప్పటికీ లోకంలో ఆదర్శం నెలకొల్పటం కోసము శరణు వచ్చిన వారికి శిక్షణ ఇవ్వటానికి ఆయన సామాన్య సంసారుల వలె వ్యవహరించేవారు. ఈ మహాపురుషుడు ఎంతటి వినమ్రతతో ఉండేవారో వింటే మనసుకి ఎంతో ఆశ్చర్యమనిపిస్తుంది. భక్తులపైన ఆయనకున్న ప్రేమ మనకు కనిపిస్తుంది. అవతారాన్ని ధరించటం సార్థకమనిపిస్తుంది. ఆయన హృదయంలో పేదల కోసం దుఃఖము, అసమానమైన వాత్సల్యము తొణికిసలాడుతూ ఉండేవి. ఆయనకి తమను తాము తక్కువ చేసుకోవటం ఎంతో ఇష్టం. దీనికి పుష్టినివ్వటం కోసం కోటానుకోట్ల సంగతులు చెప్పవచ్చు. ఆయన ఎప్పుడూ ఉపవాసము, తపవాసము చేయలేదు. హఠయోగంలోని కష్టాలతో సాధన చేయలేదు. ఆయనకి నూనె, మసాలా, చక్కెర, ఉప్పు ఇత్యాది ఉత్తేజకరమైన పదార్థాలపై కోరిక ఉండేది కాదు. అన్నం కూడా ఆయన స్వల్పంగా తినేవారు. నిర్దేశించుకున్న ఇళ్లకి వెళ్ళి చద్దివో ఎండువో రొట్టెలను అడుక్కునేవారు. అదే ఆయన నియమానుసారం చేసే భిక్ష లేదా మధుకరి. జిహ్వకి ఇష్టమైన కోర్కెలను ఎప్పుడూ తీర్చేవారు కాదు. తినే విషయంలో కూడా రుచిని ఆయన ముద్దు చేసేవారు కాదు. మధురంగా ఉండే కమ్మటి పిండి వంటలను ఆయన ఎన్నడూ ఆశించేవారు కాదు. లభించినా మంచిదే, లభించకపోయినా మంచిదే. భిక్షగా ఎంతో పాడైపోయిన ఆహార పదార్థాలు లభించినప్పటికీ ఆయన వాటిని తిరస్కరించేవారు కాదు. ఆ ప్రకారంగా ఉదర నిర్వహణ చేసి జ్ఞానమోక్షాలకి సాధనమైన తమ శరీరాన్ని రక్షిస్తుండేవారు. వారికి ఎలాంటి అభిమానము లేదా అహంకారమూ లేదు. ఆత్మశాంతియే ఆయనకు అలంకారం. ఆయనకి మెడలో మాల వేయటాలు, నుదుటికి చందనం బొట్టు పెట్టటాలు, దేహానికి భస్మం అద్దటాలతో అవసరమేమిటి? శ్రీ సాయిబాబా పూర్ణ బ్రహ్మే. ముఖ్యంగా భక్తిరసంతో పరిపూర్ణంగా ఉండే ఈ ఆఖ్యానం అత్యంత పవిత్రం. దీని శ్రద్ధతో వినే శ్రోతలకి సంసారం పట్ల లక్ష్యం అస్తమిస్తుంది. అలా శ్రద్ధ, అమాయక వృత్తి పెరుగుతున్న కొద్దీ సాయి భాండారం వారికి తెరుచుకుంటుంది. ఊరికే కుతర్కం చేసేవారికది తెలియదు. అమాయకులైన భక్తులు ప్రేమతో దాన్ననుభవిస్తారు. ఇప్పుడు తరువాతి కథను ఏకాగ్రచిత్తంతో వింటే పరవళ్ళు తొక్కే ప్రేమ ఉప్పొంగి కళ్లలో సుళ్ళు తిరిగిన ఆనందాశ్రువులు వరదలై ప్రవహిస్తాయి. చాతుర్యంతో కూడిన బాబా మార్గం ఎంత గొప్పది! ఆయన యుక్తి ఎంత గొప్పది! వీటన్నిటి మర్మం అనన్యభక్తులకు పదే పదే అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. ఈ సాయి చరిత్ర అనే అమృతాన్ని శ్రద్ధగా, ఆదరపూర్వకంగా సేవించాలి. గురుచరణాల్లో మనసుని, కథవైపు శ్రద్ధని పెట్టాలి. ఈ కథ అంటే గత కథలో లభించినటువంటి అత్యంత ఉత్కృష్టమైన మధురమైన భోజనం. దాన్ని సేవించేటప్పుడు శ్రోతలు హడావుడి పడకూడదు. ప్రతి ఒక్క పదంలోని ఉత్కృష్టతని, నవీనతని మనసారా కడుపు నిండా అనుభూతి చెందాలి. సరే, ఇప్పుడు బండి కథ అయిపోయింది. దానికన్నా కూడా మేక గురించిన కథ ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని వింటే శ్రోతల మనసుకి ఆశ్చర్యం కలుగుతుంది, గురుభక్తులకి ఆనందం కలుగుతుంది. ఓసారి ఒక గమ్మత్తైన సంగతి జరిగింది. ఎవరోగాని ఒక మేకను తెచ్చారు. అదెంతో బలహీనంగా ఉండి చనిపోవటానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూడ్డానికి జనులు పోగయ్యారు. దానికెవరూ యజమాని లేరు. దాన్ని సాయి తల్లి రక్షిస్తుంది. కృంగి కృశించిపోయినవారు, నిరాధారంగా ఉండేవారు, దుఃఖంతో బాధపడేవారు ఈ మసీదులో విశ్రాంతి తీసుకునేందుకొచ్చేవారు. అప్పుడా దగ్గర్లో బడేబాబా ఉన్నాడు. అతనితో బాబా ఇలా అన్నారు, దీన్ని బలి ఇవ్వు, ఒక్క దెబ్బతో దీన్ని చంపే. ఈ బడేబాబాకెంత ప్రాముఖ్యతని, అతను బాబాకి కుడిచేతి వైపు కూర్చునేవాడు. అతను చిలిం పీల్చిన తరువాతే బాబా చిలిం పీల్చేవారు. అతను లేకపోతే బాబా ఏ పని చేసేవారు కాదు. అతను ముద్దెత్తకుండా బాబా అన్నం నోట పెట్టేవారు కాదు. ఓసారి దీపావళి లాంటి పండగేదో వచ్చింది. పిండి వంటలన్నీ వడ్డించి పళ్ళాలు సిద్ధమైనాయి. భోజనం చేసేవారు పంక్తిలో తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. బడేబాబా ఎందుకో అలిగి వెళ్ళిపోయాడు. బడేబాబా పంక్తిలో లేకపోతే సాయిబాబా నోట ముద్ద పెట్టరు. బాబాయే తినకపోతే మరి ఇక ఇతరులు మాత్రం ఎలా తింటారు? అందుకని అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు భక్తులు ఎక్కడినుంచో బడేబాబాని వెతికి పట్టుకొచ్చి పంక్తిలో కూర్చోబెట్టారు. అప్పుడే బాబా అన్నం తినటం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు జరుగుతున్న కథని వదిలేసి బడేబాబా గురించిన కొంచెం సమాచారాన్ని శ్రోతలకి వినిపించాలని అనిపించింది. విషయాంతరం చేసే అసంబద్ధమైన కథ అని ఎవరు అనుకోకండి. బడేబాబా సాయిబాబాకి భోజన సమయంలో అతిథి. ప్రతిరోజు మధ్యాహ్న భోజన సమయానికి కింద సభామంటపంలో బాబా పిలుపు కోసం చెవులు రిక్కించి ఎదురుచూస్తూ కూర్చుని ఉండేవారు. మసీదులో భోజనానికి రెండు వైపులా రెండు పంక్తులుండేవి. సాయిబాబా మధ్యభాగంలో కూర్చుని ఉండేవారు. బాబాకి ఎడమ వైపున బడేబాబా స్థానం ఖాళీగా ఉండేది. పళ్ళాల్లో నైవేద్యాలన్నీ వడ్డించాక ఆ పళ్ళాలు పంక్తిలో పెట్టాక అందరూ భోజనాలు చేసేవారు. అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నాక భోజన సమయం అయిందని బాబా స్వయంగా పెద్ద గొంతుకతో అత్యంత ఆదరంగా బడేమియా అని కేకేసేవారు. బడేమియా చటుక్కున నమస్కరించి మసీదు పైకొచ్చేవాడు. నిష్కారణంగా అన్నం మీద అలిగేవాళ్లని ఎలా ఆదరించటం? అన్నాన్ని అవమానించేవాళ్లకి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఎందుకు? అయితే ఈ రీతి రివాజులన్నీ లోకులకు ఆదర్శం కోసం బాబా స్వయంగా ఆచరించి చూపేవారు. అతిథిని పంక్తిలో కూచోపెట్టకుండా అన్నం తినటం యోగ్యం కాదు. గృహస్థుల కోసం, భక్తుల సంకటాలను దూరం చేయగల శాస్త్రాలు పెట్టిన ఈ నియమాన్ని బాబా ఎన్నడూ ఉల్లంఘించకుండా స్వయంగా పాటించేవారు. అతిథి సత్కారం చేయటంతో కోరుకున్న లాభం కలుగుతుంది, అప్రియమైన అనర్థాలు నశిస్తాయి. అలా చేయకపోతే తప్పకుండా భయంకరమైన సందర్భాలు వస్తాయి. కనుక తెలివిగలవారు అతిథులను పూజిస్తారు. అతిథులు భోజనం చేయకపోతే పశువులు, పుత్రులు, ధాన్యం ఇవన్నీ నశిస్తాయి. అతిథికి ఒకవేళ ఉపవాసం చేయవలసిన పరిస్థితి వస్తే అది అనర్థాన్ని ఆహ్వానించినట్లే. బడేబాబాకి ప్రతిరోజు సాయి సమర్థులు 50 రూపాయలిస్తుండేవారు. వీడ్కోలిస్తూ స్వయంగా 100 అడుగులు అతనితో పాటు నడిచేవారు. తైత్తిరీయ ఉపనిషత్తు 1వ వల్లి 11వ అనువాకం చూడండి. అతిథి దేవో భవ అంటే అతిథిని దైవంగా భావించాలి. మేకను చంపటానికి బడేబాబా వచ్చినప్పుడు అనవసరంగా దీన్నెలా కోసెయ్యాలి అని అతని నోటి వెంట సబబైన మాట బయటికొచ్చింది. మాధవరావు అప్పుడక్కడే ఉన్నాడు. అప్పుడు బాబా అతన్నిలా ఆజ్ఞాపించారు, శ్యామ, నువ్వైనా వెళ్ళి కత్తి తీసుకురా, మేకను ఇప్పుడు మనం కోద్దాం. విశ్వసనీయుడైన మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణబాయి వద్దకు పోయి అతను కత్తి తెచ్చాడు, బాబా ముందు పెట్టాడు. ఆ కత్తి తేవటానికి మాధవరావుకెంతో బాధ కలిగినప్పటికీ అతనిచే ఆ కత్తి తెప్పించకుండా ఉండాలని బాబా మనసు కనిపించలేదు. ఇంతలో ఆ కబురు రాధాకృష్ణబాయి చెవిన పడింది. ఆమె మనసులో దయ కలిగి కత్తిని తిరిగి వెనక్కి తెప్పించేసుకుంది. తర్వాత మాధవరావు మరో కత్తిని తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అతను తన చేత్తో ఆ మేక హత్య చేయబడుతుందని అక్కడే వాడాలోనే కూచుండిపోయాడు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షితు మనసుని పరీక్షించాలని బాబా అతన్నిలా ఆజ్ఞాపించారు, నీవు వెళ్ళు, మేకను కోయటానికి కత్తి తీసుకురా, వేదన నుంచి దాన్ని విడిపించు. కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతో మేలిమి వన్నెగల బంగారం. అది బాబాకు తెలిసినప్పటికీ దాన్ని పుటం పెట్టకపోతే, అంటే ఎర్రగా అయ్యే వరకు వేడి చేసి దాన్ని పరీక్షించకపోతే జనుల కళ్ళకి తృప్తి కలగదు. బంగారం మేలిమిదో లేక కల్తీదో, కల్తీ అంటే స్వల్ప ధరగల ధాతువు కలిపిన గీటురాయిపై పరీక్షించకుండా అది మేలిమి అని లోకులు విశ్వసించరు. వజ్రం వైభవాన్ని ప్రాప్తింపచేసుకోవటానికి సమ్మెట దెబ్బలను సహించవలసి వస్తుంది. రాతికి దైవత్వపు మాన సన్మానాలు, వైభవం ఊరికే రావు. అది కూడా దానికోసం సుత్తి అంటే రాతిని పగలగొట్టే ఒక పనిముట్టు దెబ్బలు సహించవలసి ఉంటుంది. కాక సాయిబాబా మెడలోని ఓ నగలాంటివాడే అయినప్పటికీ ఆ విషయంలో ఇతరులకెలా నమ్మకం కలుగుతుంది? రత్న పరీక్షకులు కూడా వజ్రాన్ని తీగతో కట్టి దానికి విలువ కట్టటం కోసం అగ్నిలో వేస్తారు. మహాత్ముల మాటలను సందేహించిన వారి సంకల్పం ఫలించదు. వారికి ఆవశ్యకమైన భక్తి, గుణాలు లేకపోతే వారి మాటలన్నీ వ్యర్థమే. వారు పరమార్థాన్ని కొంచెం కూడా సాధించలేరు. అయితే గురువచనాలను, అభిప్రాయాలని వందనీయంగా అనుకునేవారి స్వార్థము, పరమార్థము ఈ రెండూ సఫలీకృతమవుతాయి. అయితే అందులో న్యూనత లేదా వక్రతను చూసేవారు అధపతనమవుతారు. గురుసేవ చేయటానికి తత్పరులై ఉండేవారు, గురువాజ్ఞ పట్ల ఆదరబుద్ధి ఉండేవారు, వాటి గురించిన యోగ్యతలను గురించిన ఆలోచనను గురువు తలపైనే పెడతారు. గురువాజ్ఞకు వారు దాసులై ఉంటారు. వారికి స్వతంత్ర ఆలోచన ఉండదు. నిత్యము గురువచనాన్ని పాటించటంలో ఉత్సాహం ఉన్నవారు అది మంచా చెడా అని చూడరు. వారి చిత్తం సాయినామస్మరణలోనూ, దృష్టి సాయి సమర్థుల చరణాల్లోనూ, వృత్తి మానసిక స్థితి సాయి ధ్యాన ధారణలోనూ, దేహాన్ని సాయి పనుల్లోనూ పెడతారు. గురువు ఆజ్ఞ అవటము, దాన్ని పాటించటము అనే ఈ రెండింటిలో ఒక్క క్షణంపాటు ఆలస్యాన్ని కూడా వారు సహించలేరు. ఎంత అద్భుతమైన లక్షణం! కాకాసాహెబ్ దీక్షితు సత్యము, ఔదార్యము, విశ్వాసము లాంటి సద్గుణాలను దృఢంగా పెట్టుకునేవాడు. నిశ్చయంలో మహామేరు, ఎన్నటికీ చెలించని మహాపర్వతం లాంటివాడు. మేకప్రాణాలు తీసేయటానికి దాన్నెలా చంపాలన్న ఆలోచనే అతనికి అంటలేదు. నిరపరాధి మేక చనిపోతుందని, దాని ఆత్మ తల్లడిల్లుతుందని, స్వచ్ఛమైన తన కీర్తికి బాధ కలుగుతుందని, తనకి మహాపాపం చుట్టుకుంటుందని ఈ ఆలోచనే అతనికి రాలేదు. ఆజ్ఞాభంగంలాంటి పాపం మరోటి ఉండదు. ఆజ్ఞను వెంటనే అన్ని రకాలా పాటించటంలాంటి పుణ్యమూ ఉండదు. గురువు ఆజ్ఞే అన్నిటికన్నా గౌరవించదగ్గ యోగ్య నిర్ణయమనిపించి అతనికి ఈ ఆజ్ఞను పాటించాలి అన్న విలక్షణ స్ఫురణ కలిగింది. అతనిది సహజంగా కుసుమ కోమల అంతఃకరణ అయినా కూడా మేకప్రాణం తీయటానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు కాకాసాహెబ్ సాఠేవాడాకి వెళ్ళి బాబా ఆజ్ఞననుసరించి శస్త్రాన్ని తెచ్చాడు. మేకను చంపటానికి కొంచెం కూడా వెనుకాడకుండా సిద్ధమయ్యాడు. అతని దేహంలో ప్రవేశించిన ఈ శౌర్యానికి కారణం గురువాజ్ఞను పరిపాలించాలన్న అతని నిశ్చయమే. కాకా శస్త్రాన్ని చేత్తో పట్టుకొని మనసుని దృఢం చేసుకున్నాడు. అతను పవిత్రమైన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. జన్మించిన నాటి నుండి అహింసావ్రతాన్నే చేస్తున్నాడు. అలాంటి వాడికి ఇలాంటి సందర్భం వచ్చింది. అతని చేతులు హత్య చేయటానికి ఎలా ముందుకొస్తాయి? గురువాజ్ఞను పాటించాలని మళ్లీ ఒకసారి అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. అయినప్పటికీ అతని గుండె దడదడా కొట్టుకుంది. ఒళ్లంతా ముచ్చెమటలు పోశాయి. కాయ, వాచ, మనస కఠినమైన శబ్ద ప్రహారమే చేయని వారికి శస్త్రప్రహారం చేయవలసొచ్చింది. సరే, అసంభవమైనదే సంభవించింది. గురువచనాలను ఉపేక్షించిన వారికి అంతకంటే మరో దుర్దశ ఉండదు. వారి పూర్వజన్మ పుణ్యకర్మలు సమూలంగా నశిస్తాయి. శోభస్కరమైన ఏ నగలకన్నా కూడా మరింతగా శోభించేవి గురువాజ్ఞను పూర్తిగా పాటించటమనే సద్గుణాలే. ఇదే ఉత్తమ శిష్యుల చిహ్నం. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటం మహాపాపం. గురువు ఆజ్ఞను పాటించటంలో ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. ఆ ఆలోచనను ఆపేవారు, అభ్యంతర పెట్టేవారు దురదృష్టవంతులు, హతభాగ్యులు అని తెలుసుకోవాలి. వాళ్లు మానవరూపంతో ఉన్న కొమ్ములు లేని పశువులేనని తెలుసుకోవాలి. ఆజ్ఞను పాటించటానికది యోగ్యమైన వేళ అవునా కాదా అని, ఆజ్ఞ మంచిదా చెడ్డదా అని, దాన్ని వెంటనే చేయాలా లేక కొద్దిసేపయ్యాక చేసినా పర్వాలేదా అని చూడకూడదు. వెంటనే ఆజ్ఞను పాటించేవాడు తెలివి కలవాడు, ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. అప్పుడు దీక్షిత్ ఒక చేత్తో ధోవతి గోచీని, అంటే ధోవతి ఒక కొసని, రెండు కాళ్ల మధ్య నుంచి తీసుకుని వెనకవైపున నడుంకి దోపి దాన్ని బిగించి రెండో చేత్తో శస్త్రాన్ని సవరించుకుని చొక్కా చేతిని పైకి లాక్కుని మేక ఉన్న చోటికి వెళ్ళాడు. ఎంత అలౌకిక కృత్యం అని గ్రామంలోని లోకులందరూ ఆశ్చర్యపోసాగారు. కాకా మనసులోని దయ ఎక్కడకు పారిపోయింది? ఫకీరు బాబా జాతికి ముస్లిం. అతను మాంసాహారాన్ని తినేవాడు. కానీ అతను కూడా తల్లడిల్లే ఆ మేకను చంపటానికి, శస్త్రం పట్టుకోవటానికి సిద్ధపడలేదు. అలాంటి చోట కాకా సిద్ధమైనాడు. అసాధారణ మానవుడి హృదయం వజ్రం కన్నా దధీచి ఋషి ఎముకలతో చేసిన ఎంతో తీక్షణమైన ఇంద్రుడి శస్త్రం. ఎంతో కఠినము, సుమాలకన్నా ఎంతో కోమలంగా ఉంటాయన్న మాటలు ఎంతో నిజం. అప్పుడు చేత్తో కత్తిని గట్టిగా పట్టుకుని పైకెత్తి దీక్షిత్ బాబాతో ఇలా అన్నాడు. బాబా, దీన్ని చంపమంటారా? ఒక్కసారి నాకు చెప్పండి. నిజానికి శస్త్రధారణ చేయటం దుఃఖితులను రక్షించటం కోసమే. అలాంటి శస్త్రంతోనే నిరపరాధి మేకను చంపటమెలా? అయితే గురుసేవ చేస్తున్నప్పుడు ప్రాణాన్ని వెచ్చించటానికి సంకోచమెందుకు? అయినప్పటికీ హడావుడిగా మేకను చంపబోతుంటే దీక్షిత్ హృదయంలో దయ ఉప్పొంగింది. కత్తి పట్టుకున్న అతని చేయి ఆగిపోయింది, ముందుకు రాలేదు. అప్పుడు, ఇంకా చంపేసేయ్, అలా చూస్తున్నావే అన్న బాబా చివరి ఆజ్ఞను విని దెబ్బ వేసేందుకు ఉత్తేజం కలిగి అతను కత్తి పట్టుకున్న చేతిని విసురుగా పైకెత్తాడు. మేకకు మరణ సమయం ఇప్పుడొచ్చింది. అయితే అదే క్షణంలో దాన్ని రక్షించే దేవుడు దాన్ని కరుణించాడు. ఇప్పుడు నిశ్చయంగా మేకను కొడతానన్న విషయం గమనించి సాయి జనని చివరి వరకు ఆగితే అనర్థం జరుగుతుందని, అరే పోని అలాగే ఉండనీ కాక, ఆపు చెయ్యి వెనక్కి తీసుకో, ఎందుకురా ఈ క్రూరత్వం, బ్రాహ్మడివై ఉండి ఇలా హింస చేయటానికి నీ మనసుకి బాధనిపించటం లేదా అన్నారు. అది విని కాక కత్తి కింద పడేశాడు. చిన్నా పెద్ద అందరూ ఆశ్చర్యపోయారు. మేక ప్రాణసంకటం నుంచి తప్పించుకుంది. బాబా గురుభక్తి మహిమను ఎంతో ఎత్తైన శిఖరం మీద పెట్టారు. కాక కత్తిని కింద పడేసి బాబాతో అన్నదాన్ని శ్రద్ధగా వినండి. బాబా, మీ అమృతవాక్కులే మాకు ధర్మశాస్త్రాలు. మాకు మరో ధార్మిక ఆచరణ లేదా నియమం తెలీదు. మాకు సిగ్గు శరము లేవు. గురువాజ్ఞను పాటించటమే మా వాస్తవిక స్వరూపం. ఇదే మాకు వేదశాస్త్రం. గురువు ఆజ్ఞ పూర్ణంగా పాటించటమే శిష్యుల శిష్యత్వం. ఇదే మా భూషణం. గురువాజ్ఞను అనాదరించటమే అన్ని విధాలా దోషదాయకము, నింద్యము. గురువాజ్ఞని పాటించటం వల్ల మేము సుఖిస్తామా లేక దుఃఖిస్తామా అన్న పరిణామం అంటే మాకు లెక్కలేదు. అదృష్టంలో ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. భారమంతా పరమేశ్వరుడిదే. బాబా, మాకు ఒకటే తెలుసు, మీ నామాన్ని నిత్యము గుర్తుంచుకోవాలి, మీ స్వరూపాన్నే కళ్ళలో నింపుకోవాలి, రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞను పాటించాలి. హింస గురించి, అహింస గురించి మాకు తెలీదు. మమ్మల్ని తరింపచేసేది సద్గురు శరణాలే. వారు ఎందుకు ఆజ్ఞాపించారన్న ఆలోచనని మా మనస్సులోకి మేము రానియము. దీన్ని అన్ని పద్ధతుల్లో పాటించటమే మా కర్తవ్యం అని మాకు తెలుసు. గురువాజ్ఞ స్పష్టంగా ఉన్నప్పుడు అది యోగ్యమా అయోగ్యమా, లాభమా హానికరమా అన్న ఆలోచనతో గురుసేవ నుంచి తప్పించుకునే శిష్యులు అధఃపతనమవుతారని నాకు తెలుసు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటమే జీవుడికి అధఃపతనం. గురువు ఆజ్ఞను పూర్తిగా పాటించటమే ముఖ్యమైన ధర్మాచరణ. మా చిత్తం సదా గురుచరణాల్లోనే నిమగ్నమై ఉంటుంది. ఆ పనిలో మా ప్రాణాలు పోయినా దాని గురించి మాకు లెక్కలేదు. గురువు ఆజ్ఞే మాకు అన్ని రకాలుగా గౌరవించదగిన నిర్ణయం. దాని పరిణామం లేదా అంతం ఆయనకే తెలియాలి. మాకు అర్థం కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదుల నుంచి లభించే సుఖం లేదా అనర్థం గొప్ప సంకటం, ఈ రెండూ తెలియవు. మాకు మా స్వహితం పరహితం తెలియవు. మాకు కేవలం గురుకార్యం సిద్ధింపచేయటం మాత్రమే తెలుసు. అదే మా పాలిటి పరమార్థం. గురువచనాల ముందు ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అన్నవాటి గురించిన నియమంతో అసలు పనిలేదు. శిష్యుల లక్ష్యం గురువాజ్ఞను చక్కగా పాటించటం మీదే ఉంటే వారిని రక్షించే భారం గురువుమీదే ఉంటుంది. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్యాయోగ్యాలను మనసులోకి రానియము. సందర్భం వస్తే ప్రాణాన్ని పణంగా పెడతాము, కానీ గురువచనాలు పాటించటాన్ని మాత్రం వదలం. మూల స్వభావతః ఎంతో దయాశీలత గలవాడు రాయిలా కఠినం అయ్యాడు. ముస్లింలు కూడా చేయటానికి ధైర్యం చేయని దాన్ని బ్రాహ్మణుడు చేయటానికి తయారైనాడు. ఇది శ్రోతలకు అసంభవమనిపిస్తుంది, కానీ అది సద్గురువు చేసిన ఇంద్రజాలం. ఒకసారి గురువు మాటలు పాటించటానికి తయారైతే అప్పుడు అందులోని రహస్యం బట్టబయలవుతుంది. ఓసారి ఆయన్ని ఆశ్రయించి ఆయన పాదాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు శిష్యుల గురించిన చింత ఆయనే పెట్టుకుంటారు. శిష్యునికి ఏమాత్రమూ కష్టపడవలసిన అవసరమూ ఉండదు. ఆయన పాదాలను స్వయంగా అన్ని విధాలా శరణు అంటే ఎలాంటి భయమూ ఉండదు. గురువే కేవలం అతని ఆత్మవిశ్వాసం. ఆయనే అతన్ని ఆవలి తీరానికి తీసుకెళ్తారు. శిష్యులు మూడు రకాలు, ఉత్తమ, మధ్యమ, అధములు. ప్రతి ఒక్కరి గురించి అత్యంత వివరంగా స్పష్టం చేసి చెప్తాను. గురువు చెప్పకుండానే వారి మనసులోని కోర్కెను తెలుసుకుని, తెలుసుకున్న వెంటనే ప్రత్యక్ష ఆజ్ఞ కోసం ఎదురు చూడకుండా సేవించేవారే ఉత్తమ శిష్యులని తెలుసుకోవాలి. గురువు ఆజ్ఞాపించిన తరువాత ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా ఏమాత్రం బీరుపోకుండా సంపూర్ణంగా దాన్ని పాటించేవారినే మధ్యమ శిష్యులనాలి. గురువు ఆజ్ఞాపిస్తూనే ఉన్నా చేస్తా చేస్తా అంటూ ఉండటం, అడుగడుగునా పొరపాటు చేసేవారినే అధమ శిష్యులని తెలుసుకోవాలి. దేహంలో శ్రేష్ట వైరాగ్యం లేకుండా నిత్యమంటే ఏమిటో అనిత్యమంటే ఏమిటో విచారించని వారు గురువు ఎదురుగానే జన్మంతా ఉన్నప్పటికీ వారికి గురుకృప కలగమంటే ఎలా కలుగుతుంది? అలాగే వారొకవేళ గురుచరణాల్లో అఖండంగా శ్రద్ధ పెడితే వారి కోర్కెలను ఈశ్వరుడు ఈడేరుస్తాడు. వారిని వెంటనే నిష్కాములను చేసి అత్యంత శ్రేష్ట ఆప్తుడైన పరమేశ్వరుడు వారిని శాంతింపచేస్తారు. శ్రద్ధకు బలం కావాలి, పైన ప్రజ్ఞకి కూడా గొప్ప బలం కావాలి. వాటితో సహనం వచ్చి స్థిరంగా కలవాలి. అప్పుడు పరమార్థం ఖచ్చితంగా వచ్చి పక్కన నిలబడుతుంది. అక్కడ శ్వాసోచ్ఛ్వాసలను నిలపనవసరం లేదు. అపాన ఉదాన మొదలైన ప్రాణవాయువు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమని శరీరంలో 5 ప్రాణవాయువులుంటాయని యోగశాస్త్రంలో అంగీకరించబడింది. నిశుద్ధి చేయనవసరం లేదు. లేదా హఠయోగంలోని సమాధి ఉద్బోధ సమాధి నుంచి మళ్లీ స్పృహలోకి రావటాలు కూడా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకి కష్టం. శిష్యుల భూమిక అంటే వారి పాత్ర సిద్ధమయ్యాక సద్గురువు నుంచి ఫలం రావటానికి ఆలస్యమవదు. ఆయనైతే అనుగ్రహం చూపటం కోసం సదా తత్పరులై ఒంటిపాదం మీద నిలబడి ఉంటారు. సగుణ రూప సాక్షాత్కార అనుభవం కేవలం భక్తులకే అనుభవించటానికి లభిస్తుంది. భావికుల మనసులోనే భక్తి ఉత్పన్నమవుతుంది. ఇతరుల మనసుల్లో మాత్రం కపటవృత్తి అనే దాంభిక కల్పన చెలరేగుతుంది. అప్పుడు బాబా కాకాతో అన్నారు, ఈ నీళ్ల డబ్బా చేతిలోకి తీసుకో, నేనిప్పుడు దాన్ని ముస్లిం ధర్మం ప్రకారం విధిపూర్వకంగా చంపి దానికి సద్గతి ప్రసాదిస్తాను. అసలే ఆ మేక మరణించటానికి సిద్ధంగా ఉంది. ఆ దగ్గర్లోనే ఫకీర్లు కూర్చునే స్థలం ఉంది. ఫకీరు బాబాకి సరిగ్గా సమయానికి ఓ ఆలోచన తట్టింది. అతని ఆలోచన ప్రకారంగానే తకియాకు తీసుకెళ్లి మేకను చంపమని బాబా అతనికి అనుమతి ఇచ్చారు. అయితే వేరే చోటికి ఆ మేకను తీసుకెళ్తున్నప్పుడది దారిలోనే మరణించింది. మేక ఖచ్చితంగా చనిపోవలసి ఉందని అందరికీ తెలుసు. అయితే సరైన సమయం చూసి బాబా ఈ లీలను చూపించారు. సద్గురువుకి శరణు వెళ్లేవారు సద్గురు రూపులే అయిపోతారు. ఉప్పు స్నానం చేయాలని సముద్రంలోకి వెళ్తే ఇక ఎప్పటికైనా అది తిరిగొస్తుందా? జీవాత్మ సంసారంలోని సుఖదుఖాలను అనుభవించవలసి ఉంటుంది. ఈశ్వరుడు సంసారంలోని సుఖదుఖాలను అనుభవింపచేసేవాడు. అయితే మోక్షమిచ్చేది సద్గురువు ఒక్కరే. ఆయన తమ సర్వ ఆత్మల ఐక్యతకు గొప్ప నిధి. తమ హృదయంలో కృప ఉప్పొంగితే సద్గురువు దివ్యదృష్టినిస్తారు. దానివల్ల సృష్టంతా ఒక్కసారిగా కళ్లలో అస్తమిస్తుంది. హేమాడ్పంత్ సాయిబాబా పాదాలకు శరణొచ్చాడు. అక్కడ తన దేహాభిమానాన్ని వదిలేసి మనసుతో ఇలా అన్నాడు, ఓ మనసు సావధానం కా, బాబా నా దేహాభిమానాన్ని తీసేయండి. సరే, ఇప్పుడు రాబోయే 2 అధ్యాయాల్లో సాయి మహారాజు హాస పరిహాసాల పంచభక్ష పరమాన్నాల భోజనాన్ని తయారు చేస్తారు. ఆ అద్భుత విషయం వినండి. చూడ్డానికది వినోద కాలక్షేపం అనిపించినా అది ఎంతో బోధాపరమైనది. అందులోని బోధను ప్రయత్నించి ఆచరణలో పెట్టిన భావిక భక్తులకు గొప్ప సుఖం ప్రాప్తిస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని గురుభక్త లీలాదర్శనమనే పేరుగల 23వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 23వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో ఒక యోగాభ్యాసం చేసే వ్యక్తి శ్యామ, కాకాసాహెబ్ దీక్షితు ఈ 3 కథలున్నాయి. సత్పురుషులు లేదా గురువు ఎలా వ్యవహరించినా, తమ మీద ఎంతగా కోపించినా, వారి మీద తమకున్న శ్రద్ధను అస్సలు చలించనీయకుండా వారిని దృఢంగా ఆశ్రయించి వారిచ్చిన ఆజ్ఞ ఏదైనా ఎలాంటిదైనా దాన్ని తూచా తప్పకుండా అమలు పరిస్తే చివరికి దానితో తమకు ఎలా శ్రేయస్సు కలుగుతుందో అది మనకు నిదర్శనాపూర్వకంగా తెలుస్తుంది. బాబా పాచిపోయిన రొట్టె ఉల్లిపాయ తినటం చూసి ఆ యోగాభ్యాసం చేసేవాడు మొదటైతే మనసులో చికాకు పడ్డాడు. అయితే తరువాత అతను ఆయనకి వినమ్రతతో శరణు వెళ్ళాడు. తన జీవితానికి గొప్ప శ్రేయస్సు కలిగించుకున్నాడు. శ్యామాని పాము కాటేసినప్పుడు గ్రామంలోని ఆనవాయితీ ప్రకారం విరోబా వద్దకు వెళ్లమని జనులు అర్థించినా అతనక్కడికి వెళ్లకుండా మసీదులో బాబా దగ్గరకు పరిగెత్తాడు. బాబా ఉగ్రులై అతన్ని భటుక్ష్యా అంటూ తరిమేసినప్పటికీ అతను అక్కడే ఆ మెట్ల మీదే కూచుండిపోయాడు. అప్పుడు బాబా కృపను వర్షించి అతని ప్రాణాలు రక్షించారు. కాకాసాహెబ్ దీక్షితు తన జీవితంలో ఎన్నడూ మాంసాహారం తినడు, శస్త్రాలు ఎన్నడూ చేత్తో కూడా ముట్టడు. అయితే బాబా ఆజ్ఞ అయిన తరువాత వెంటనే అతను ఒక మేకను కత్తితో హత్య చేయటానికి తయారయ్యాడు. ఎంత గొప్పది గురుభక్తి! బాబా అతనితో, బ్రాహ్మణుడివై ఉండి హింస చేస్తావా? చేయకూడదని మనసులో ఆ ఆలోచనైనా రాలేదా అని ప్రశ్నించినప్పుడు కాకా ఇచ్చిన సమాధానము ఎంతో అమూల్యమైనది. బాబా, మీ అమృతవచనాలే మాకు ధర్మశాసనం. మాకు మరో ధర్మం తెలీదు. మాకు సిగ్గు శరం లేవు. గురువాజ్ఞను పాటించటమే మాకు వేదం. గురువాజ్ఞను పాటించటమే శిష్యుడి నిజమైన లక్షణం. ఇదే మాకు నిజమైన భూషణం. గురువాజ్ఞను ఉల్లంఘించటమే అన్ని విధాలా దోషదాయకము, నింద్యము. మేము మీ ఆజ్ఞకి దాసులం. గురువాజ్ఞను పాటించటం యోగ్యమా కాదా అన్న ఆలోచన మా మనసుల్లోకి రానేము. అవసరపడితే ప్రాణాలనైనా పణంగా పెడతాము. కానీ గురువు మాటను పాటించటం మాత్రం మానం. కాకాసాహెబ్ని హేమాడ్ పంత్ మేలిమివన్నే బంగారమని, బాబా మెళ్ళోని తాయత్తు అని సంబోధించటం, బాబా అతనికి నిన్ను నేను విమానంలో తీసుకెళ్తానని అభయమివ్వటం, ఇవన్నీ ఊరికే కాదు. ఇంతే కాదు, చివరికి హాయిగా తిని తిరుగుతూ పవిత్రమైన ఏకాదశి రోజున అతను మరణించాడు. అతనికి అలాంటి మరణాన్నే ఇచ్చారు బాబా. 51వ అధ్యాయంలో హేమాడ్ పంత్ వర్ణిస్తారు, రైలు బండిలో ఓ బల్లమీద మేమిద్దరం కూర్చుని సాయి సమర్థుల గురించిన మాటల్లో లీనమై ఉన్నప్పుడు అతను వెంటనే విమానం ఎక్కాడు. అది చెప్తూ చెప్తూ మధ్యలో హేమాడ్ పంత్ జీవుడు సంసార పాశాల్లో స్వయంగా చిక్కుకొని దాన్నే ఆనందంగా ఎలా భావిస్తాడు? అయితే పూర్వజన్మ పుణ్యంతో, ఈశ్వరుని కృపతో సద్గురువుని కలిసినప్పుడు అతనికి తన నిజమైన స్వస్వరూప చిహ్నం తెలిసి అతను ముక్తినెలా ప్రాప్తింపచేసుకుంటాడో చెప్పి ఈ విషయంలో ఆ జీవుడికి మొదట పందిని, తరువాత చిలకని ఉపమగా ఇచ్చి దాన్ని అత్యంత అందమైన కావ్యమయ పద్ధతిలో చెప్పారు. అదెంతో చిన్నదిగా విపరీతమైన దుర్వాసనతో ఉన్న గుంట అయినప్పటికీ పంది సంశయరహితంగా దాన్ని అత్యంత శ్రేష్టమైన సుఖంగా భావిస్తుంది. చిలుక మానవుడి జీవాత్మలది ఒకేలాంటి పద్ధతి. ఒకరు దేహంలోనూ, మరొకరు పంజరంలోనూ బంధింపబడి ఉంటారు. చిలుకకి స్వాతంత్రం ఉన్నప్పటికీ దానికి పారతంత్రమే బావున్నట్లనిపిస్తుంది. బావిలో ఉండే కప్పలాగా ఆ చిలుకకి కూడా పంజరంలోనే తనకి పూర్తి సుఖమున్నట్లనిపిస్తుంది. స్వాతంత్ర్యంలోని ఆనందం దానికి తెలీదు. విషయాసక్తుడైన జీవుడు కూడా అంతే. పంజరంలోని బంగారు కమ్మీని పట్టుకున్న పాదాల పట్టు సడలనివ్వకుండా తలక్రిందులు అయినప్పటికీ అది నాకు బావుంటుంది. పంజరం నుంచి బయటకు పోతే ఈ సుఖం నాకు దొరకదు. దానిమ్మ గింజలు, నాకెంతో ఇష్టమైన పచ్చిమిరపకాయల ఆహారం అప్పుడు నాకెక్కడ దొరుకుతాయి? నేనే నా సుఖాన్ని పోగొట్టు కూర్చుంటాను. అయితే ఆ చిలకకి కాలం కలిసొస్తే అసంకల్పితంగా ఆ సందర్భం వచ్చేస్తుంది. ప్రేమ దాన్ని తట్టినప్పుడు ఆ సామర్థ్యంతో దాన్ని కనుపాపలు తెరుచుకుంటాయి. అది పంజరంలోంచి విడుదలవుతుంది. బయటికి వెళ్ళాక రెక్కలు విప్పుకుని హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. అప్పుడు దాన్నెవరు ఆపగలరు? విశాలమైన ఆకాశం దానికి తలుపులు తెరుస్తుంది. దానిమ్మ జామతోటలు అపారంగా లభిస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటానికి ముక్తి లభిస్తుంది. అది నిజమైన స్వాతంత్ర్యాన్ని దోచుకుంటుంది. జీవాత్మ కూడా అదే స్థితిలో ఉంటుంది. ఈశ్వరుని కృప, గురువనుగ్రహం ఈ రెండూ ప్రాప్తిస్తే సంసార బంధనాల నుంచి ముక్తి, స్వాతంత్ర్యంలో ఉన్న ఆనందానుభవం ఈ రెండూ అనుభవంలోకొస్తాయి. బడేబాబా విషయంలో బాబా వ్యవహరించిన తీరు ద్వారా సంసారంలో మానవులు అతిథులకు వారి యోగ్యతలను పట్టించుకోకుండా ఆహారము, నీరు ఇచ్చి స్వాగతించవలసిన పద్ధతికి ప్రత్యక్ష శిక్షణ మనకు లభిస్తుంది. ఈ విషయానికి సంబంధించి మన ధర్మశాస్త్రంలోని బోధనే హేమాడ్ పంత్ చెప్తారు. అతిథులను సత్కరించటంతో కోరుకున్న లాభం కలుగుతుంది. అప్రియమైన అనర్థాలు నశిస్తాయి. అలా చేయకపోతే భయంకరమైన సందర్భాలు తప్పకుండా వస్తాయి. కనుక తెలివైన వారు అతిథులను పూజిస్తారు. అతిథులు భోజనం చేయకపోతే పశుపుత్ర ధాన్యాదులన్నీ నశిస్తాయి. అతిథికి ఒకవేళ ఉపవాసంతో ఉండవలసిన పరిస్థితి వస్తే అది అనర్థాన్ని ఆహ్వానించినట్లే. సారాంశం, వేరే ఉత్తమ ప్రబోధాత్మక విషయాలున్నప్పటికీ గురుభక్తి మహిమే ఈ అధ్యాయంలోని ముఖ్య విషయం. గురుచరణాల్లో అఖండంగా శ్రద్ధ పెట్టేవారి కోర్కెలను ఈశ్వరుడు ఈడేరుస్తాడు. వారిని వెంటనే నిష్కాములను చేస్తాడు. ఆ అత్యంత శ్రేష్ఠ ఆప్తుడు అంటే ఆ పరమేశ్వరుడు వారిని శాంతింపచేస్తాడు. శిష్యుల భూమిక అంటే వారి పాత్ర సిద్ధమయ్యాక సద్గురువు నుంచి ఫలితం రావటానికి సమయం పట్టదు. ఆయనైతే మనపై అనుగ్రహం వర్షించటానికి సదా తత్పరులై ఒంటికాలి మీద నిలబడి ఉంటారు.